ఈ ఉపనిషత్తు శుక్లయజుర్వేదంలోది. ఈ ఉపనిషత్తు శుక్లయజుర్వేదంలోది. శుక్లయజుర్వేదంలో 40 అధ్యాయాలు ఉంటే చిట్టు చివరి 40 అధ్యాయమే ఈ 18 మంత్రాలతో కూడుకున్నటువంటి ఉపనిషత్తు. దీన్ని యాజ్ఞవల్క మహర్షికి సూర్యుడు బోధించాడు. కాబట్టి సూర్యుడిని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. అంటే యాజ్ఞవల్క మహర్షి సూర్యుడి దగ్గర నుంచి ఈ ఉపనిషత్తును తెలుసుకున్నాడు గనక సూర్యుడు ఇక్కడ ఉపాస దేవత అయి అలా చెప్పడం జరిగింది. అయితే దీనికి ఒక అద్భుతమైనటువంటి కథ ఉంటుంది. అద్భుతమైన కథ కాదు, అసహ్యకరమైనటువంటి కథ ఉంటుంది. ఈ కథని కూడా మనం తెలుసుకోవాలి. ఏమిటా కథ అంటే, ద్వాపర యుగంలో వేదవ్యాసుడు వేద మంత్రాలన్నీ కూడా ఒక్కటిగా ఉన్నప్పుడు వాటిని నాలుగుగా విభాగం చేశాడు. అదే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనేటువంటి నాలుగు వేదాలు. ఈ నాలుగు వేదాలని ఆయన విభాగం చేసి తన శిష్యులైనటువంటి పైరుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనేటువంటి నలుగురు మహర్షులకి కూడా పంచి వాళ్ళ చేత వేరువేరు సంహితలు చేయించి లోకంలో ప్రచారం చేయమని చెప్పాడు. ఆ రకంగా తీసుకున్నటువంటి వాళ్ళలో పైరుడేమో ఋగ్వేదాన్ని తీసుకున్నాడు, వైశంపాయనుడేమో యజుర్వేదాన్ని తీసుకున్నాడు, సుమంతుడేమో సామవేదాన్ని తీసుకున్నాడు, జైమిని ఏమో అధర్వణ వేదాన్ని తీసుకున్నాడు. అలా నాలుగు వేదాలని నలుగురు శిష్యులైనటువంటి వాళ్ళు కూడా తీసుకుని వాటిని వాళ్ళు ప్రత్యేకంగా వేరువేరుగా సంహితలు చేయించి వాటిని శిష్యులకి బోధించడం జరిగింది. ఇందులో యజుర్వేదాన్ని వైశంపాయనుడు తీసుకున్నాడు. మనకి ఇప్పుడు యజుర్వేదమే కావాలి, ఎందుకంటే ఇది శుక్ల యజుర్వేదం అది కనుక. నిజంగా మొట్టమొదట యజుర్వేదం అనేది ఒక్కటే ఉంది, మరి రెండు ఎప్పుడు ఏర్పడ్డాయండి? ఇదిగో ఈ కథ కనుక వింటే మనకి కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం ఎట్లా ఏర్పడ్డాయో మనకు తెలుస్తుంది. ఈ కథ పురాణాల్లో ఉన్నటువంటి కథ. పురాణాల్లో ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్గా ఉండదు, ఏదోగా చెప్తారు. చెబితే దాని వెనుకున్నటువంటి ఆంతర్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏమిటయ్యానంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం వైశంపాయనుడు వ్యాస మహర్షి దగ్గర నుంచి ఈ యజుర్వేదాన్ని తీసుకున్నాడు. ఆయన కొంతకాలానికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది ఆ వైశంపాయనుడికి. దానికి తగినటువంటి ప్రాయశ్చిత్త విధులు నిర్వర్తించమని తన యొక్క శిష్యులకి ఆయన ఆదేశించాడు. అతని యొక్క శిష్యుల్లో ఈ యాజ్ఞవల్కుడు అనేటువంటి ఆయన చాలా స్ఫురద్రూపం కలిగినటువంటి వాడు, చాలా మంచి తెలివితేటలు కలిగినటువంటి వాడు, మంచి తేజస్సు కలిగినటువంటి వాడు. అతడు లేచి గురువుగారితో ఇలా అంటున్నాడు, ఏమని, ప్రాయశ్చిత్త విధులు కనుక నిర్వర్తించాలంటే ఇదిగో ఇలాంటి అసమర్థులు, ఇలాంటి నిర్వీర్యులు వీళ్ళేమీ చేయలేరు, కాబట్టి మీకు నేను మాత్రమే ఈ ప్రాయశ్చిత్త విధులు నిర్వర్తిస్తాను, కాబట్టి ఆ మొత్తాన్ని కూడా నాకు ఒక్కడికే అప్పగించండి అని గురువుగారిని అర్థించాడు. గురువుగారికి పట్టరాని కోపం వచ్చింది. ఎందుకనంటే తోటి విద్యార్థుల్ని, తనతోటి విద్యార్థులు, తనతోటి శిష్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవమానకరంగా మాట్లాడి తనను గొప్పగా చేసుకున్నాడు కాబట్టి పట్టరానంత కోపం వచ్చి, ఇంత అహంకారం కలిగినటువంటి వాడు తన ఆశ్రమంలో ఉండటానికి వీలు లేదు అని చెప్పి, తన దగ్గర ఏ విద్య అయితే నువ్వు నేర్చుకున్నావో ఆ విద్య మొత్తాన్ని కక్కేసి ఈ ఆశ్రమం వదిలిపెట్టి వెళ్ళమన్నాడు. గురువుగారి ఆజ్ఞ కదా, ఆ కాలంలో గురువు యొక్క ఆజ్ఞను తూచా తప్పక పాటించేవాళ్ళు కాబట్టి ఎంతో బాధతోటి యాజ్ఞవల్కుడు తాను నేర్చుకున్నటువంటి యజుర్వేదం మొత్తాన్ని కూడా కక్కేశాడు. అలా కక్కేసినప్పుడు అతనిలో నుంచి రక్తము, కళ్ళ వాటితో సహా అది పడిపోయింది. దీన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారు మిగిలినటువంటి శిష్యులు. అంటే ఆయన యజుర్వేదాన్ని కక్కితే ఆయన యొక్క రక్తం, కళ్ళతో సహా అది పడిపోయింది. దీన్ని అంతా ఆశ్చర్యంతో శిష్యులు చూస్తూ ఉన్నారు. అప్పుడు శిష్యులతో వైశంపాయనుడు అన్నాడు, మీరు తిత్తిరి పక్షులుగా మారి దాని మొత్తాన్ని తినేయండి అన్నాడు. అందుకని ఈ శిష్యులు తిత్తిరి పక్షులుగా మారి ఆయన వాంతి చేసుకున్నటువంటి ఈ యజుర్వేదాన్ని, రక్తం, కళ్ళ వాటితో సహా వాళ్ళని తినేయమన్నాడు. తినేయమనేటప్పటికల్లా వాళ్ళు అలాగనే దాన్ని తినేశారు. వాళ్ళు అలా తినేసినటువంటి ఆ భాగం ఏదైతే ఉందో అదే తైత్రీయం. అంటే తిత్తిరి పక్షులుగా ఉండి ఈ స్వీకరించినటువంటి తైత్రీయోపనిషత్తు. అంటే ఇది కృష్ణ యజుర్వేదం. గురుగారి యొక్క ఆజ్ఞ ప్రకారం యాజ్ఞవల్కుడు ఆశ్రమం నుంచి నిర్వేదంతో వెళ్ళిపోయాడు. వెళ్ళమన్నాడు కదా, కక్కేశాడు, వెళ్ళమన్నాడు కాబట్టి కక్కేశాడు, వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైనా సరే తాను పోగొట్టుకున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి విద్యని తిరిగి సంపాదించాలని అనుకున్నాడు. అందుకని హిమాలయాలకు వెళ్ళి అక్కడ చాలా కాలం సూర్యుడి గురించి, సూర్యభగవానుడి గురించి తపస్సు చేశాడు. ఆయన్ని ఆరాధించి ఆయన్ని దీర్ఘంగా ఉపాసన చేశాడు. ఇలా చేసిన తర్వాత సూర్యభగవానుడు ఆయనకు ప్రత్యక్షమై ఏ కావాలో కోరుకోమన్నాడు. తన గురువు తన దగ్గర నుంచి ఏ విద్యనైతే వెనక్కి తీసుకున్నాడో ఆ విద్య కంటే ఇంకా గొప్పదైనటువంటి విద్యని, ఇంకా మహత్తు కలిగినటువంటి విద్యని తనకు బోధించమని ప్రాధాన్యపడ్డాడు సూర్యభగవానుడి. దానికి అంగీకరించినటువంటి సూర్యభగవానుడు అశ్వరూపంలో గుర్రం రూపంలో గొప్పదైనటువంటి కొత్త విద్యని ఈ యాజ్ఞవల్కుడికి బోధించాడు. అలా బోధించినటువంటి విద్య శుక్లయజుర్వేదం. ఇక్కడ నిజంగా వీటికి ఈ పేర్లన్నీ కూడా ఎలా వచ్చినాయి అని అంటే, ఇక్కడ శుక్ల యజుర్వేదం అనేటువంటిది వచ్చింది కాబట్టి అసలైన యజుర్వేదాన్ని కృష్ణ యజుర్వేదం అని పెట్టాల్సి వచ్చింది. అంతే తప్ప దానికి మొదట్లో ఒక యజుర్వేదం అనే పేరే ఉంది, కానీ ఇక్కడ మాత్రం ఈ శుక్ల యజుర్వేదం అనేది ఒకటి వచ్చింది కాబట్టి దానికి వేరే పేరు పెట్టాలి కాబట్టి అందుకని ఆ యజుర్వేదాన్ని కృష్ణ యజుర్వేదం అన్నారు. ఈ రకంగా రెండు యజుర్వేదాలు మనకి ఉన్నాయి. ఇది కథ. మరి ఈ అసహ్యకరమైనటువంటి కథను విన్న తర్వాత ఏమిటి ఈ కథ, ఏమిటి ఇంత అసహ్యకరంగా చెప్పారు, అసలు ఆయన విద్య నేర్చుకోవటం ఏమిటి, ఆయన కక్కటం ఏమిటి, కక్కితే రక్తం కళ్ళతో సహా పట్టడం ఏమిటి, ధాన్యం వీళ్ళని తినమనంటే తిత్తిరి పక్షులు తినమంటే వీళ్ళు తినటం ఏమిటి, ఆ తిత్తిరి పక్షులుగానే అయ్యేందుకు తినమన్నాడు, ఏమిటి కథ, దీంట్లో ఉన్నటువంటి ఆత్మర్యం ఏమిటి, కాబట్టి ఇదేదో తెలుసుకోవాలని బుద్ధిమంతుడికి అనిపించక మానదు. ఇది పురాణాలలో చెప్పబడినటువంటి గాథ కాబట్టి దీన్ని కథారూపంలో చెప్పినప్పటికీ కూడా దీని వెనక ఏదో ఒక రహస్యం ఉందని అనిపించకపోదు. మరి ఈ రహస్యాన్ని ఇప్పుడు కనుక తెలుసుకోలేదనుకోండి కొంతమందికి నిద్ర పట్టదు. కారణం ఏమిటంటే ఏమిటి విచిత్రం, ఏమిటి చిత్రమైనటువంటి కథ, ఏమిటి అసహ్యకరమైనటువంటి కథ, ఏమిటి ఇదంతా నిజమేనా అనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాలి మరి ఈ కథ వెనక వేద విద్య యొక్క లక్ష్యం, వేద విద్యని ఎందుకు నేర్చుకోవాలి, గురు శిష్యుల యొక్క అర్హతలు, వేదకాలం నాటి బోధనా పద్ధతులు, గురువు పట్ల శిష్యునికి ఉండవలసినటువంటి భక్తి విశ్వాసాలు గౌరవము, ఇవన్నీ కూడా నిగూఢంగా దాగి ఉన్నాయి. ఏమిటి కథ, ఈ కథ వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి, దీన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నోటితో తిన్నటువంటి దాన్ని నోటి గుండా గనక తిరిగి బయటికి గనక పంపిస్తే దాన్ని ఏమంటామంటే వాంతి చేసుకోవటం అని అంటాం. మనకు తెలిసినటువంటి విషయం నోటితో తిన్నటువంటి దాన్ని మళ్ళీ నోటి ద్వారానే కనుక బయటకు వస్తే దాన్ని ఏమంటాం, వాంతి అంటాం. ఆ రోజుల్లో బ్రహ్మ విద్య నేర్చుకోవటం అని ఇలాంటిదే. ఎందుకని ఆ రోజుల్లో గ్రంథాలు లేవు, అచ్చు పుస్తకాలు లేవు, పేపర్లు లేవు, పెన్నులు లేవు, పెన్సిళ్లు లేవు, రాసుకోవడానికి లేదు. గురువు నోటితో ఉపదేశిస్తాడు, శిష్యుడు దాన్ని శ్రద్ధగా వింటాడు, మళ్ళీ నోటితో పలికి తాను తెలుసుకున్నటువంటి విషయం సరైందా కాదా అనేది తెలుసుకుంటాడు. అంటే గురువుకి వినిపిస్తాడు మళ్ళీ, అంటే గురువు నోటితో చెప్పినటువంటి దాన్ని ఈయన విని మళ్ళీ నోటితో ఈయన చెబుతాడు, ఆ విన్నటువంటి దాన్ని చెబుతాడు, చెప్తే గురువు రైట్ ఇది కరెక్టే అని అంటాడా, లేదా దీంట్లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేస్తాడా అనేటువంటి విషయం అన్నమాట. ఆ విధంగా మళ్ళీ గురువుకి శిష్యుడు వినిపిస్తాడు. అంటే ఇలా విద్యని, బ్రహ్మ విద్యని నోటి ద్వారా లోపలికి పంపి తిరిగి నోటి ద్వారానే ఇతర శిష్యులకి బోధించటం అనేటువంటిది ఆనాడు ఉన్నటువంటి సాంప్రదాయం. ఇప్పుడు దాన్ని వాంతి కింద లెక్క చేసుకోవాలి, ఎందుకని నోటి ద్వారా లోపలికి పోయి మళ్ళీ నోటి ద్వారా బయటకు వచ్చింది కాబట్టి అందుకని వాంతి అన్నారు. ఈ విద్య యొక్క లక్ష్యం ఏమిటి, ఏమిటంటే తన యథార్థ స్వరూపం, ప్రతి మానవుడి యొక్క యథార్థ స్వరూపం బ్రహ్మమే అని తెలుసుకొని తాను బ్రహ్మముగానే ఉండిపోవాలి, తనను తాను బ్రహ్మముగా గుర్తుంచుకోవాలి. ఇదే ఈ విద్య యొక్క లక్ష్యం. ఇది చేయలేనటువంటి వాడికి, అంటే తాను బ్రహ్మమునని తెలుసుకొని గుర్తుంచుకోకుండా ఉన్నటువంటి వాడు ఎవరో అటువంటి వాడు బ్రహ్మహత్యా పాతకం చేసినట్టు. ఇది బ్రహ్మహత్యా పాతకం. కాబట్టి ఈ పాతకానికి విరుగుడు ఏమిటనంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. ఈ పాతకంగా తొలగాలంటే మళ్ళీ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. అయితే ఎవరు దీనికి అర్హులు, యజ్ఞాన్ని వల్కలంగా ధరించినటువంటి వాడే అర్హుడు. యజ్ఞాన్ని వల్కలంగా ధరించినటువంటి వాడు యాజ్ఞవల్కుడు. వల్కలం అంటే వస్త్రం, అంటే మనం అంగవస్త్రం కనుక కట్టుకుంటాం అనుకోండి, అట్లా యజ్ఞాన్ని కట్టుకున్నాడంటే అర్థం ఏంటంటే నిరంతరము కూడా ఈ యజ్ఞ భావనలో ఉండేటువంటి వాడు, యజ్ఞ నిర్వహణ చేస్తూ ఉండేటువంటి వాడు. కాబట్టి అతడే గురువుగా ఈ మహాజ్ఞానాన్ని, ఈ బ్రహ్మజ్ఞానాన్ని తన అనుభవంతో రంగరించి ఇతరులకి బోధించగలడు. ఇప్పుడు అతడు కక్కినటువంటి వేదం రక్తంతో కళ్ళతో కలిసి బయటపడింది అనంటే అర్థం ఏంటంటే అతడు నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అతని యొక్క అనుభవంతో రంగరించి మళ్ళీ శిష్యులకి చెప్పాడు అని. అంతేగాని ఆయన కక్కటం కాదు, వీళ్ళు తింటం కాదు. అంటే ఆ శిష్యులకి తాను నేర్చుకున్నటువంటి యజుర్వేదం ఏదైతే ఉందో ఆ యజుర్వేదాన్ని తన యొక్క అనుభవంతో రంగరించి దాన్ని వాళ్ళకి బోధించాడు. అలా అనుభవంతో మిళితమై వచ్చినటువంటి ఈ వేదం శిష్యునికి బాగా అనువుగా ఉంటుంది కాబట్టి వాళ్ళని తిత్రిపక్షులై తినమని అన్నాడు. తిత్రిపక్షులై ఎందుకు తినమన్నాడు అని అంటే, తిత్రిపక్షి చాలా చిన్నది కానీ మహాచురుకైనటువంటిది. అది దానికి ఒక లక్షణం ఉంది, చటచట ఆహారాన్ని స్వీకరిస్తుంది. ఒక్క నిమిషంలో ఆహారం టకటకటకటక తినేస్తా ఉంటుంది. ఇది మరైతే ఇక్కడ తిత్రిపక్షులుగా అని చెప్పడంలో ఆంతరం ఏమిటంటే, ఉత్తమ శిష్యులైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే బాగా చురుకుగా ఉండాలి, బాగా మెలకువలో సూక్ష్మ బుద్ధితో గురువు చెబుతూ చెబుతూ ఉండగానే ఈ జ్ఞానాన్ని అందుకోగలిగినటువంటి శక్తి ఉండాలి. అంటే తిత్రిపక్షులు ఎట్లయితే టకటకటకటక తినేస్తా ఉంటాయో అది అదే ప్రకారంగా చెప్పింది చెప్పినట్టు, గురువు చెప్పింది చెప్పినట్టుగా స్వీకరించేటువంటి శక్తి ఉండాలి శిష్యులకి అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలుస్తుంది. అంతేగాక ఈ గాథలో, ఈ పురాణ గాథలో మరికొన్ని సత్యాలు కూడా, మరికొన్ని సూచనలు కూడా ఉన్నాయి. ఏమిటంటే శిష్యులు తోటి వారిని చిన్న చూపు చూడకూడదు, నేను చాలా గొప్పవాడిని వీళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు అనేటువంటి భావనతో ఉండకూడదు. అందుకని ఆ తోటి వాళ్ళని చిన్న చూపు చూడకూడదు అనేటువంటిది ఒకటి, నేను చాలా గొప్పవాళ్ళం అనేటువంటి అహంకారం పనికిరాదనేది ఒకటి, అలాగే గురువు యొక్క ఆదేశాన్ని అది ఎలాంటిదైనా సరే ఇది నాకు సరైందా కాదా అనేటువంటి ఆలోచన లేకుండా తూచా తప్పకుండా పాటించాలి అనేటువంటిది. ఈ ప్రకారంగా ఈ యాజ్ఞవల్కుడు సూర్యుడి ద్వారా ఈ శుక్ల యజుర్వేదాన్ని అభ్యసించాడు కాబట్టి, అంటే యాజ్ఞవల్కుడు ముందుగా యజుర్వేదాన్ని వ్యాస మహర్షి వైశంపాయనికి ఇచ్చినటువంటి యజుర్వేదాన్ని స్వీకరించి దాన్ని శిష్యునికి బోధించి మళ్ళీ నువ్వు దీన్ని ఉపయోగించుకోవద్దని గురువు ఎప్పుడైతే చెప్పాడో దాని ప్రకారం ఆయన వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసి సూర్యుడిని ప్రార్థించి ఆ సూర్యుడి ద్వారా ఈ యజుర్వేదం కన్నా ఇంకా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని, దీన్ని మళ్ళీ కొత్తగా శుక్ల యజుర్వేదం అని అన్నారు, అదిగో ఆ జ్ఞానాన్ని పొందడం జరిగింది. సూర్యుడు అశ్వరూపంలో ఈ జ్ఞానాన్ని బోధించడం జరిగింది. అందుకని ఇక్కడ సూర్యుడికే విన్నపం చేస్తూ ఉన్నారు. ఈ ఉపనిషత్తులో సూర్యుడికే ఎందుకు విన్నపం చేయాల్సి వచ్చింది అని అంటే, ఇదిగో ఈ కారణంతో చేయాల్సి వచ్చింది. అందువల్ల సూర్యుడు ఇక్కడ ఉపాస్య దేవత, అందుకే ఆయనకి విన్నపం. ఏమని విన్నపం? పోషన్, ఓ పోషకుడా, ఆత్మను కప్పి ఉంచినటువంటి సత్వగుణం అనేటువంటి బంగారు పాత్ర ఏదైతే ఉందో ఆ బంగారు పాత్రను తొలగించు, మిగిలినటువంటి రెండు పనులని నేనే ప్రయత్నం చేసి తొలగించుకున్నాను, దీన్ని తొలగించుకోవడానికి నాకు సమర్థత లేదు కాబట్టి నీవే దీన్ని తొలగించాలి, నిన్ను అర్థించడం తప్ప నేను ఇంకేమీ చేయలేను అని ప్రార్థించాలి. ప్రార్థించడం కాదు, ఆక్రోశించాలి. ఆక్రోశించడం కాదు, కేక వేయాలి. ఇదే భగవంతుడికి చేసుకునేటువంటి చిట్టు చివరి విన్నపం, ఇదే చివరి ప్రార్థన, ఇదే జీవభావం తొలగించుకోవడానికి జీవుడు వేసేటువంటి చిట్టు చివరి కేక, ఇదే జీవుడి యొక్క చావు కేక, ఇదే ధ్యాన పరాకాష్ దశలో సమాధి దశలో వేసేటువంటి చావు కేక, ఇదే సత్వం, సత్వగుణం సత్వాతీత స్థితికి త్రిగుణాతీత స్థితికి వచ్చేటువంటి పరిణామ దశలో వేసేటువంటి కేక, ఇదే త్రిగుణాతీత స్థితి మనస్సు అంతమయ్యేటువంటి స్థితి, జీవభావం అంతరించేటువంటి స్థితి, మానవ జన్మ సార్థకం కాబోయేటువంటి స్థితి, సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి విడుదల పొందేటువంటి స్థితి, ఇదే జీవన్ముక్త స్థితి, ఎన్నో జన్మల నుంచి మనం చేస్తున్నటువంటి సాధనలన్నీ కూడా సిద్ధించేటువంటి స్థితి ఇది. ధ్యాన పరాకాష్ఠ దశలో అంటే నిర్వికల్ప సమాధి స్థితిలో జీవుడు చేసేటువంటి ఈ కేకతోటి, ఈ చివరి చావు కేకతోటి ఉపాస్య దేవత కరుణించి ఆ సత్వగుణం అనేటువంటి చివరి తొడుగుని, ఈ బంగారు పాత్రని, ఆకర్షణతో కూడినటువంటి బంగారు పాత్రని, ఆకర్షణీయమైనటువంటి సత్వగుణాన్ని, ఈ జీవుడి యొక్క జీవభావాన్ని తొలగించేస్తుంది. ఇప్పుడు ఆత్మని కప్పి ఉంచినటువంటి అడ్డు కాస్త తొలగిపోయింది. ఎప్పుడైతే అడ్డు తొలగిపోయిందో ఇప్పుడు అద్భుతమైనటువంటి దర్శనం, మాటలకు అందనటువంటి అనుభూతి, అక్కడ దృశ్యం చూడగానే హృదయం కాస్త జల్లుమంది, కనులతో చూడశక్యంగానటువంటి దృశ్యం, మనసుతో ఆలోచించడానికి వీల్లేనటువంటి దృశ్యం, బుద్ధితో విచారణకు అందనటువంటి దృశ్యం. ఏముంది అక్కడ? ఏముందో తర్వాత మంత్రంలో చెప్పబోతున్నారు. ఆ తర్వాత మంత్రం ప్రార్థన సాక్షాత్కారం రెండు కూడా మనకు అందులో వస్తుంటాయి. దాన్ని మనం రేపు తెలుసుకుందాం.